ॐ भद्रं कर्णेभिश्रुणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः
రెండవ అధ్యాయం మొదటి భాగం ఆరవ మంత్రం.
తస్మాదృచ సామయజుంషీ దీక్షాయజ్ఞాశ్చ సర్వే క్రతవో దక్షిణాశ్చ సంవత్సరశ్చ యజమానశ్చ లోకాః సోమో యత్ర పవతే యత్ర సూర్యః
అంగిరసుడు తన శిష్యుడైన శౌనకుడికి బ్రహ్మ విద్యని బోధిస్తున్నారు. ప్రపంచంలో రెండు విద్యలున్నాయి, పరావిద్య అని అపరావిద్య అని. అపరావిద్య అంటే మెటీరియలిస్టిక్ సైన్స్ అంటాం, పరావిద్య అంటే స్పిరిచువల్ సైన్స్ అంటాం. పరావిద్యనే బ్రహ్మ విద్య అని, అక్షర విద్య అని అంటారు అని చెప్పి గురువుగారు తన శిష్యుడికి చెప్పారు. అక్షర విద్య, అక్షరం అంటే బ్రహ్మం అని అర్థం. బ్రహ్మం అంటే చైతన్యం. పరావిద్య ఆత్మవిద్య అంటాం, పరావిద్యనే ఆత్మవిద్య అంటాం. ఇంగ్లీష్లో సెల్ఫ్ నాలెడ్జ్ అంటాం. పరావిద్య లేక ఆత్మవిద్యని తెలుసుకోవడం వల్ల వ్యక్తి జీవన్ముక్తిని పొందుతాడు. అపరావిద్య వల్ల కర్మకాండలో చెప్పినటువంటి యజ్ఞములు, యాగములు, వ్రతములు, నోములు ఇవన్నీ ప్రాపంచిక సుఖాల కోసం, ఇహలోక సుఖాల కోసం, స్వర్గలోక సుఖాల కోసం ఎవరైనా అనుసరించి చేస్తే, అపరావిద్యని అనుసరిస్తే వాళ్ళు ఆ పుణ్యకర్మల వల్ల స్వర్గానికి వెళ్ళి ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ ఇహలోకానికి వస్తారు. అది అపరావిద్య యొక్క ఫలితం. అపరావిద్య వల్ల వచ్చే ఫలితం అశాశ్వతం. ఆ సుఖం అశాశ్వతం, నిత్యమైనటువంటిది కాదు. ఎప్పుడైతే ఆ సుఖం నిత్యం కాకుండా అనిత్యమై అశాశ్వతమై ఉంటుందో మళ్ళీ మనం ఏం చేయాలి, సుఖం కోసం మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు నూతనంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అది అపరావిద్య యొక్క లక్షణం. ఎలాగైతే ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం మనకు బాగలేదు, శాలరీ సరిగ్గా రావడం లేదు అనుకుంటే ఇంకో ఉద్యోగం చేరినట్లు కానీ, అదేవిధంగా మనుషులు కూడా ఈ పుణ్యకర్మలు చేసి ఎంత పుణ్యాన్ని సంపాదించినా కూడా ఆ పుణ్యం ఒక రోజుకి తరిగిపోతుంది. తరిగిపోయినప్పుడు మళ్ళీ యథాస్థానానికి వస్తాం. డబ్బులన్నీ ఉన్నప్పుడు బాగా ఖర్చు పెడతాం, జలసాగా ఖర్చు పెడతారు. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ అయిపోయినప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పి కొంతమంది దుబారాగా ఖర్చు చేస్తారు, తర్వాత కష్టపడతారు. అదేవిధంగా మానవులు ఎవరైతే ఈ అశాశ్వతమైనటువంటి ప్రాపంచిక సుఖాల కోసం వ్రతాలు నోములు యజ్ఞాలు యాగాలు చేస్తారో ఆ సుఖాలు పొందినప్పటికీ కూడా మళ్ళీ మామూలు స్థితికి రావలసి ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనసు ఎప్పుడూ కూడా ఆందోళనతోనే ఉంటుంది. ఈ సుఖం అయిపోతుంది, ఎప్పుడైపోతుందో తెలియదు, ఒకనాటికి అయిపోతుంది, ఈ సుఖం పోతుంది, మళ్ళీ ఇంకొక సుఖంని పొందాలంటే నేనేం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి మానసిక శ్రమ ఉంటుంది. మెంటల్ యాంగ్జైటీ అంటాం. దానివల్ల మనిషికి నిరంతరమైనటువంటి ఒక తాపత్రయం, ఇన్సెక్యూరిటీ, రక్షణ లేకపోవడం అనేటువంటిది ఏర్పడుతుంది. కానీ కొంతమంది తెలివిగల వాళ్ళు, ఆలోచన పరులు, ఏదైనా నిత్యమైనటువంటిది, ఆనందాన్ని ఇచ్చేటువంటిది, శాశ్వతమైనది ఏదైనా ఉంటుంది, లేకుండా ఉండదు, అదేదో ఉన్నదని చెప్తున్నారు మన వాళ్ళు. నిత్యం ఆనందాన్ని తృప్తిని పూర్ణత్వాన్ని ఇచ్చేది అదే శాస్త్రం చెప్తుంది, అదే అక్షర విద్య, బ్రహ్మవిద్య. అది తెలుసుకుంటే నీకు ఈ యొక్క జీవితాన్ని గురించి ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం, దుఃఖం అనేటువంటిది, అన్హ్యాపీనెస్ అనేటువంటిది, శాంతి రాకపోవడం అనేటువంటిది, శాంతి ఉన్నది పోతుంది అనేటువంటిది భయం ఉండదు. ఎన్ని చెప్పినా కూడా ఎవరు ప్రయత్నం చేయడం లేదు ఏమిటండి అంటే నమ్మకం లేదు వాళ్ళకి. ఏం చేస్తాం, శాస్త్రం చెప్తుంది నీకు సుఖం కావాలి, దుఃఖరహితుడివి కావాలి అని అంటే ఇలా ప్రయత్నం చేయి, ఈ మార్గంలో రా అని చెప్తున్నప్పటికీ కూడా ఏ కొద్దిమందో ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే దాంట్లో నమ్మకం లేదు వాళ్ళకి. శాస్త్రం చెప్పినా భగవంతుడు చెప్పినా ఎంతమంది సన్యాసులు గురువులు చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి కంటికి కనపడే ప్రయోజనాలతోనే వాళ్ళకి లెక్క కానీ ఎక్కడో మోక్షం ఎప్పుడో ఆనందం ఎవరికి తెలుస్తాయండి ఇవన్నీ. ఈరోజు నాకు కనపడేది బ్యాంక్ బ్యాలెన్స్, కళ్ళకి కనపడేది బ్యాంక్ బ్యాలెన్సే కదా. పుణ్యం కంటికి కనపడుతుందా? ఇన్నర్ గ్రోత్ అంటారు, చిత్తశుద్ధి అంటారు, ఇవన్నీ కంటికి కనపడతాయండి. కంటికి కనపడనటువంటి వాటన్నిటి గురించి సాధన చెప్పి మమ్మల్ని చేయించి ఎందుకు కష్టపెడతారు అనవసరంగా? ఏదో కంటికి కనపడే ఇల్లు వాకిలి పిల్లలు సుఖం ఆస్తి బ్యాంక్ బ్యాలెన్స్ ఇట్లాంటివి చెప్పండి, దానికి ఏం చేయాలన్నా చేస్తాం మేము అంటారు జనం. కానీ కొంతమంది ఆలోచన పరులు మా కంటికి కనపడకపోయినా పర్వాలేదండి, మాకు మనశ్శాంతి ఒక తృప్తి అనేది ఉంది కదా, అది కలిగేది ఏదన్నా ఉంటే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం అనే వాళ్ళు ఉంటారు కనుక అటువంటి వాళ్ళ కోసం ఈ ముండకోపనిషత్తు చెప్పడానికి వచ్చి ముందుకొస్తుంది. అప్పుడు బ్రహ్మ విద్యను గురించి మాట్లాడేటప్పుడు గురువుగారు ఏం చెప్తున్నారు, ఈ అక్షర విద్య అంటే ఎలా పొందాలి దీన్ని అంటే, దీన్ని తెలుసుకో, ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లుగా అవుతుందో అని అడిగావు కదా, అది ఏది తెలుసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను నీకు, ఆ బ్రహ్మం గురించి చెప్తాను అని చెప్తూ ఈ రెండవ అధ్యాయంలో ఆ బ్రహ్మ జగత్కారణం అని చెప్పి చెప్తున్నారు. ఆ బ్రహ్మ విద్యని, అక్షర విద్య, ఆత్మవిద్య పొందాలి అంటే దానికి ఒక పద్ధతి, మార్గం ఉంది. ఒక రోజులో రెండు రోజుల్లో బ్రహ్మని అంటే ఏమిటో తెలుసుకొని ఆత్మవిద్యను పొందడం అంత తేలిక కాదు. కాలక్రమేణ క్రమంగా వినడం వల్ల ఆ యొక్క బ్రహ్మ విద్య మనకు వంట పడుతుంది. అందులోనే పద్ధతి, ఆ టీచింగ్ మెథడాలజీ అంటారు. సంప్రదాయం ఏంటి, ఎలా చెప్తున్నది శాస్త్రం, ఈ బ్రహ్మమే సృష్టికి జగత్తు కారణం అని మొదలు పెడుతుంది. జన్మాద్యస్య యతః అని బ్రహ్మసూత్రంలో మొదటి సూత్రం. భాగవతంలో కూడా జన్మాద్యస్య అని మొదలవుతుంది. పరమాత్ముడు సృష్టికి కారణం అని మొదలు పెడుతుంది టీచింగ్ శాస్త్రం. ఈ జగత్తంతా నువ్వు చూస్తున్నదంతా కూడా కార్యం, ప్రోడక్ట్. దేని నుంచి పుట్టింది? బ్రహ్మం నుంచి పుట్టింది. వేదాంతంలో బ్రహ్మం అంటారండి, రిలీజియన్లో ఏమంటారు, గాడ్ అంటారు, దేవుడు అంటారు. దేవుడు నుంచి ఈ సర్వం జగత్తు ఉద్భవించింది, పుట్టింది అని చెప్తున్నారు గురువుగారు ఇక్కడ. బ్రహ్మ జగత్ కారణం. ఎటువంటి కారణం అని చెప్పారు? ఉపాదాన కారణం, నిమిత్త కారణం అని చెప్పారు. యథోర్ణనాభిసృజితే, చదివే మంత్రం గుర్తుందా ఏ ఉపనిషత్తులో? ఇక్కడే ఈ ఉపనిషత్తులోనే. ఎలాగైతే సాలెపురుగు నుంచి దాని నోట్లో నుంచే దాని గూడును తయారు చేసుకుంటుందో, ఎలాగైతే పురుషుడి శరీరం నుంచి, మనిషి శరీరం నుంచి వెంట్రుకలు మొలుస్తాయో, యథోర్ణనాభి సృజతే గృహతేచ యథా పురుషాత్ కేశలోమాని, పృథివీ నుంచి ఎలాగైతే వృక్షములు ఇవన్నీ పుడతాయో అదేవిధంగా బ్రహ్మంలో నుంచి ఈ జగత్తు పుట్టింది. తథా అక్షరాత్, అదేవిధంగా అక్షరంలో నుంచి బ్రహ్మం పుట్టింది అని చెప్పి ఉపాదాన కారణం అంటారు. ఎట్లాగైతే చపాతి పిండిలో నుంచి చపాతి పుడుతుందా లేదండి? చపాతిని పుట్టిస్తున్నాం కదా మనం. శనగపిండిలో నుంచి బజ్జీని పుట్టిస్తాం, చెరుకు రసంలో నుంచి చెరుకు రసం తీస్తావా లేదా? ఎసెన్స్. కాబట్టి ఏదైనా ప్రోడక్ట్ దాని మూల పదార్థం ఒకటి ఉండాలి కదా. ఆ బ్రహ్మం అనేటువంటి మూల పదార్థం నుంచి ఈ సూర్యులు, చంద్రులు, అగ్ని, పర్వతాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆకాశం, వాయు, అగ్ని, పంచభూతాలు, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా వచ్చినాయి అని చెప్పి ఈ యొక్క అధ్యాయంలో చెప్తున్నారు గురువుగారు. ఇది మనం చదివేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మరి దేవుడే ఈ ప్రపంచంగా పరిణామం చెందితే అప్పుడు దేవుడు అనేవాడు వేరే లేదు కదండి. ప్రపంచంగా మారిపోయినాడు కదా. పాలు పెరుగుగా మారిపోయినట్లు పెరుగు కారణం ఏమిటి? పెరుగుకి కారణం ఏమిటండి? పెరుగు అంటే తెలుసు కదా, పెరుగు అంటే పెరుగుకి కారణం ఏమిటి? పాలు. దాని మూల కారణం పాలు. పాలు పూర్తిగా పరిణామం చెంది పెరుగుగా మారింది కదా, ఇది పరిణామ కారణం. అలాగే బ్రహ్మం కూడా, ఈ దేవుడు కూడా ప్రపంచంగా మారాడంటున్నారు కదా, పాలు పెరుగుగా మారినట్లే ఈ దేవుడు కూడా ప్రపంచంగా మారిపోయినాడండి. ఎందుకంటే పాలు పెరుగుగా మారితే పాలు ఉండవు, పెరుగు మాత్రమే ఉంటుంది. ఆ విధంగా మారినట్లయితే ఈ దేవుడు కూడా ప్రపంచంగా మారిపోతే అప్పుడు దేవుడు ఉండడు కదా, ప్రపంచమే కదా ఉండేది అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అందుకే నాస్తికులు, ఏం దేవుడు లేడని చెప్తున్నావు అందుకనే అంటారు వాళ్ళు. అట్లా చెప్తే ఒప్పుకుంటారా? మరి గుళ్ళు గోపురాలన్నీ ఎందుకు? ఎవరికి కొబ్బరికాయ కొట్టేది? అలా కాదు, పాలు పెరుగుగా మారినట్లుగా మారలేదు. దేవుడే ఈ ప్రపంచంగా మారాడు అంటే ఏం చెప్పాం? పాలు పెరుగుగా మారినట్లు మారలేదు, దాన్ని పరిణామ కారణం అంటాం. ఇక్కడ పరిణామ కారణం చెప్పడం లేదు మనం. పరిణామం అంటే ఏమిటి? మార్పు చెందడం. పాలు పెరుగుగా పరిణామం చెందింది, మార్పు చెందింది. పరిణామ కారణంలో కారణం తన యొక్క రూపాన్ని కోల్పోతుంది. మనం ఇక్కడ అద్వైతంలో ఏం చెప్తాం? అట్లా దేవుడు పరిణామం చెందలేదు, మార్పు చెందలేదు, తన స్వరూపాన్ని పోగొట్టుకోలేదు. తానే ఉపాదాన కారణం అయినప్పటికీ, రా మెటీరియల్ కాజ్ అయినప్పటికీ, ఇంటెలిజెంట్ కాజ్, నిమిత్త కారణం కూడా ఆయన. ఎలా సృష్టించుకున్నాడు ఈ జగత్తునంతా అంటే ఆయన తెలివితేటలతోనే సృష్టించాడు అన్నాడు. బంగారపు ఆభరణాలు చేయడానికి గోల్డ్ స్మిత్ ఉన్నాడు కదా, కంసాలివాడు, బుద్ధి ఉపయోగించి చేస్తాడు. బంగారం బయట నుంచి తీసుకొస్తాడు, తన బుద్ధిని ఉపయోగిస్తాడు, ఆభరణం చేస్తాడు. అదేవిధంగా దేవుడు కూడా తానే జగత్తుగా మారాడంటే మరి తెలివితేటలు ఎవరు వెండి అంటే దేవుడివే. ఆయన బయట ఎక్కడికి ఇంటెలిజెంట్ కాజ్ కోసం వెళ్ళక్కర్లేదు. ఇంటెలిజెంట్ కాజ్ అంటాం దాన్ని. ఇంటెలిజెంట్ కాజ్ అంటే ఏమిటి? నిమిత్త కారణం. ఇంటెలిజెంట్ కాజు ఆయనే, మెటీరియల్ కాజు ఆయనే, కానీ ముఖ్యమైనటువంటి అద్వైత ఫిలాసఫీకి మొత్తానికి ఒకటే ఒక స్టేట్మెంట్, దాని మీదనే అద్వైత ఫిలాసఫీ మొత్తం ఆధారపడింది. అది తెలుసుకోవాలి మనం. బ్రహ్మం ఉపాదాన కారణం, నిమిత్త కారణం. ఎటువంటి ఉపాదాన కారణం? పరిణామ ఉపాదాన కారణం కాదు. చాలామంది ఫిలాసఫీ సిద్ధాంతాల వాళ్ళు చెప్తారు బ్రహ్మ పరిణామ కారణం అని చెప్తారు. కానీ అద్వైతి మనమేం చెప్తాం? బ్రహ్మం వివర్త ఉపాదాన కారణం. వివర్తం అంటే మార్పు చెందకుండా ఉండేటటువంటి కారణం. ఇదిదా అద్వైతం మొత్తానికి బేస్ అన్నమాట, ఆధారం, పవర్ఫుల్ స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్. ఇది కనుక అర్థమైతే అద్వైతం అర్థమవుతుంది. వివర్త ఉపాదాన కారణం, పరిణామం చెందినటువంటి, మార్పు చెందినటువంటి కారణం ఈ బ్రహ్మ. కాబట్టి బ్రహ్మన్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ వరల్డ్ యాజ్ దో నాట్ రియల్లీ అపారెంట్లీ అంటాం ఇంగ్లీష్లో. బ్రహ్మ దేవుడు ఈ జగత్తుగా మారాడు అంటే మారినట్లుగా అని అర్థం, అంతేగాని పూర్తిగా పరిణామం చెందలేదు. ఏమిటండి ఈ వివర్తం అంటే? ఏమిటి మార్పు చెందకుండా పరిణామం చెందకుండా కారణం ఎట్లవుతాడండి ఆయన అంటే? దానికి మనం ఒక ఉదాహరణ చెప్తాం శాస్త్రంలో. రజ్జు సర్పం, రజ్జు అంటే త్రాడు. ఎలాగైతే రోప్ తాడు సర్పంగా కనపడుతున్నదో, సర్పం కనపడటానికి కారణం ఎవరండి? పాలనవాకండి, తాడు. సర్పం కనపడటానికి నేను అక్కడ సర్పాన్ని చూస్తున్నాను, తాడున్న చోట్ల తాడుని సర్పంగా చూస్తున్నాను. ఎందుకంటే పూర్తిగా లైట్ లేదు, అక్కడ చిన్న డిమ్ లైట్ ఉంది. దానివల్ల ఆ తాడు నేను లాగా చూస్తున్నాను, సర్పంగా చూస్తున్నాను, నాకు తాడని తెలియదు. ఆ సర్పాన్ని నేను చూస్తున్నప్పుడు ఈ సర్పం కనపడడానికి నాకు ఏది కారణమై ఉన్నదండి? అక్కడ తాడు, రోప్, అదే మెయిన్ కాజ్ కదా. ఆ తాడే సర్పంగా కనపడుతున్నది నాకు, నాకు తాడని తెలియదు. కాబట్టి నేను చూస్తున్నటువంటి సర్పానికి ఆధారం సోర్స్ సబ్స్ట్రాటం ఎవరండి? ఆ తాడు, రోప్. మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏమిటి? మరి ఈ యొక్క తాడు కారణమైనప్పుడు ఎటువంటి కారణం అండి? ఇది సర్పంగా నాకు కనపడినప్పుడు ఆ తాడు సర్పంగా మారిందా? మారలేదు. ఆ తాడు సర్పంగా మారలేదు, నిజంగా సర్పంగా మారలేదు, కానీ సర్పంగా కనపడుతున్నది నాకు. సర్పంగా మారకుండానే సర్పంగా ఎలా కనపడుతోంది అండి అంటే అదే మరి మాయ. అఘటిత ఘటనా పటీయసి మాయ అన్నారు. ఆ సెమీ డార్క్నెస్, మంద అంధకారం, అక్కడ కారణం ఏమిటి? మంద అంధకారం. పూర్తిగా లైట్ లేకపోతే ఏముందో కూడా తెలియదండి అక్కడ మనకు. బాగా ప్రకాశమైనటువంటి లైట్ వేస్తే అది తాడని తెలిసిపోతుంది. నాకు ఆ యొక్క తాడు సర్పంగా కనబడడానికి కారణం ఏదై ఉన్నదండి? ఆ మంద అంధకారం. ఆ మంద అంధకారం వల్ల ఈ తాడు సర్పంగా కనపడుతోంది, సర్పంగా మారకుండానే కనపడుతున్నది. సర్పంగా మారనే లేదు. లైట్ వేయంగానే ఏం కనపడుతుంది మీకు? అక్కడ తాడు కనపడుతుంది. లైట్ వేయంగానే కొంచెం కొంచెం పాము వెళ్ళిపోయింది, ఇప్పుడు తాడు కనపడుతుంది అంటావా? ఏమంటారు మీరు? అరే పామే లేదు, నేను పాము అని చెప్పి అనుకున్నాను అంట. అది కాదు సూపర్ ఇంపోజిషన్ అంటాం, అధ్యాస అంటాం సంస్కృతంలో. వేదాంత భాషలో అధ్యాసం అంటాం, ఇంగ్లీష్లో సూపర్ ఇంపోజిషన్ అంటాం. ఏమిటండి అధ్యాస అంటే? దీనికి డెఫినేషన్ ఏమిటి? శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రానికి భాష్యం చెప్తారు. అధ్యాసం అంటే ఏమిటి? చాలా పెద్ద స్టేట్మెంట్ చెప్తారు. ఇక్కడ మనం చిన్న విషయంగా అర్థం చేసుకోవాలంటే అతస్మిన్ తద్బుద్ధి, అది అదిగా చూడకుండా వేరేగా చూడటం, తాడు తాడుగా చూడకుండా పాముగా చూడటం అధ్యాస అన్నారు. తాడుని తాడుగా చూడకుండా పాముగా చూడడం అధ్యాస అన్నారు. అతస్మిన్ తద్బుద్ధి, అతస్మిన్ అంటే అక్కడ పాము లేదు, కానీ నేనేం చూస్తున్నాను? తద్బుద్ధి, ఆ పాము యొక్క బుద్ధి ఏర్పడింది నాకు అక్కడ. పాము అనే బుద్ధి మనసు కలిగింది, సూపర్ ఇంపోజిషన్ అంటారు ఇక్కడ. కాబట్టి పాము కనపడుతున్నది, దానికి కారణం తాడైనప్పటికీ కూడా కారణం ఎటువంటి కారణం? ఈ కారణం వివర్త ఉపాదాన కారణం అంట. అర్థమైందా? వివర్త ఉపాదాన కారణం, వితౌట్ అండర్ గోయింగ్ ఎనీ మాడిఫికేషన్, ఈవెన్ అన్ అయోట, కొంచెం తోక ఏదన్నా మారిందా అండి? తాడు తోకలాగా మారిపోయిందా? తల ఏమన్నా కొంచెం మారిందేమో? కలర్ ఏమన్నా మారిందా? డిజైన్ ఏమీ మారలేదప్ప, అక్కడ మారడమే లేదు. ఎక్కడ ప్రాబ్లం? మన మనసులో. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా కూడా అంతే. నిజంగా మనం చూస్తున్న ప్రపంచం దేవుడే, ఆ బ్రహ్మమే, కానీ మనమేం చూస్తున్నాం? ఆ యొక్క అధిష్టానమైనటువంటి బ్రహ్మాన్ని దేవుణ్ణి మర్చిపోయి ఈ యొక్క ప్రపంచం నిజమని చెప్పి అనుకుంటున్నాం. ఎలాగైతే సర్పం నిజం అనుకుంటున్నాం అనుకుని ఏం చేస్తాం? భయపడతాం, వణికిపోతాం. సర్పాన్ని ఎవరండి క్రియేట్ చేసింది? వణుకుతున్నది నేనే. సర్పాన్ని క్రియేట్ చేసింది ఎవరు? నేనే. దేనివల్ల క్రియేట్ చేశాను? అజ్ఞానం వల్ల క్రియేట్ చేసింది నేనే, వణుకుతున్నది నేనే. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని కూడా సృష్టించి దానికి సత్యత్వాన్ని కల్పించి అజ్ఞానం వల్ల అది నిజమనుకొని నేను సృష్టించినటువంటి నా అజ్ఞానం వల్ల సృష్టింపబడినటువంటి ఈ ప్రపంచానికి సత్యత్వాన్ని ఇచ్చి ఏదేన్నైతే నేను సృజించానో దానివల్లనే నేను భయపడుతున్నా. పడుతున్నావా లేదా? ప్రపంచం అంటే ఎంత భయం. ఎవ్రీ మినిట్ ఇట్ ఈస్ థ్రెటనింగ్ మీ. మృత్యు ఈజ్ థ్రెటనింగ్ మీ. కాలం ఈజ్ థ్రెటనింగ్ మీ. భయపెడుతోంది. ప్రతి గంట రాబోయే సమయం నన్ను భయపెడుతోంది. ఏమైపోతుందో, ఏమవుతాను. రోడ్డు మీద నడుస్తుంటే భయం, ఇంట్లో బాత్రూంలో నడుస్తుంటే భయం. ఆయన ఎవరు పడ్డాట బాత్రూంలో. పెద్ద పెద్ద వాళ్ళందరూ, వాళ్ళకి ఏది జరిగినా పేపర్లో వస్తుందండి. మహామహులు కింద పడ్డా, బాత్రూంలో పడ్డా పేపర్లో వేస్తారు. పంటి నొప్పినా మా పేపర్లో వేస్తారు. ఇవన్నీ బాధలు భయాలు దేనివల్ల వస్తాయి? అజ్ఞానం వల్ల. కాబట్టి ఈ విషయం తెలుసుకొని చదవాలి మనం ఈ యొక్క. తస్మాత్ రుచః సామాని యజూంషి అన్నారు. ఆ బ్రహ్మం నుంచే ఇవన్నీ వచ్చినాయి. ఎటువంటి బ్రహ్మం అండి? వివర్త ఉపాదాన కారణం. మార్పు చెందకుండానే ఇది మనసులో ఉండాలి ఈ అధ్యాయం అంతా అయ్యే వరకు. లేకపోతే బ్రహ్మం అంతా పాప మారిపోయినాడు, ఆయన ప్రపంచంగా మారిపోయినాడు. ఇంకా దేవుడు ఎక్కడున్నాడండి? ప్రపంచమే అంతా దేవుడు అన్నాడు. మారిపోయినాడు కదా, ప్రపంచంగా దేవుడిగా మారిపోతే ఇదన్నీ ఇవన్నీ ఏమిటండి? ఈ హింసలు, హత్యలు, ఈ ఘోరాలు, అకృత్యాలు, ఇవన్నీ ఏమిటి? ఇది ప్రపంచం, ఈ దేవుడు ప్రపంచంగా మారాడంటారా? ఏమన్నా మీకు కొంచెం బుద్ధి పనిచేస్తుందా అని అడిగేవాడు ఉన్నారండి? ఇటువంటి ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించాడు, భగవంతుడే ప్రపంచంగా మారాడంటున్నారు. ప్రపంచం చూస్తే అన్ని అక్రమాలు, ఘోరాలు, అకృత్యాలతో నిండున్నది, పాపాలతో నిండున్నది. ఎటువంటి ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించడానికి ఇంకే పని లేదా? వేరే పని ఏం లేదా ఆయనకి? మా ఇంటికి వస్తే నేను చెప్పేదాన్ని కదా, లాట్ ఆఫ్ వర్క్ చేయక చేయక ఇట్లాంటి పని చెయ్యాలా? మన బుద్ధి ఇట్లన్నీ ఆలోచిస్తుంది. ఈ చిన్న చిన్న కథలు, పురాణాలు విన్న తర్వాత దానికి బుద్ధి, దానిని వాటన్నిటినీ బుద్ధి ఒప్పుకోదు కొంత వయసు తర్వాత. ఏదో చెప్పిందండి, పురాణాలు చెప్పారు, మాకేం తెలుసు అండి, ఏదో పెద్దవాళ్ళు చెప్పారు, నమస్కారం చేసాం, అయిపోయింది. ఏమిటో మా బాధలు మేము పడుతున్నాం అని చెప్పి మన కాలం అయిపోయింది ఇప్పుడు. కానీ ఇప్పుడు వచ్చే ప్రజెంట్ జనరేషన్ యంగ్స్టర్స్ వాళ్ళు అంటారు, ఏంటోనమ్మా నువ్వు మాట్లాడతావు దేవుడి గురించి, పూజల గురించి, సృష్టి అంటావు, ఇవన్నీ నాకు సమ్మతంగా లేవు నా మనసుకి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్. రేషనల్ థింకింగ్ అంటాం. అందుకని ఏదో ఒకనాటికి బుద్ధి, ఏదో ఒకనాటికి మన బుద్ధి ఈ యొక్క సంశయాలతో బయటకు వస్తుంది. అసలు ఏమిటి సృష్టి? నిజంగా జరిగిందా? జరిగితే దేవుడే చేశాడా? చేస్తే ఇటువంటి సృష్టి ఎందుకు చేశాడు? ఇటువంటి వాటన్నిటికీ ఆన్సర్ ఇవ్వకపోతే బుద్ధికి ఏం చేస్తుందో తెలుసా? బుద్ధి ఆ పుస్తకాలన్నీ ఇస్సిరి అవతల పడేస్తుంది. ఏ బుద్ధి అండి? మన బుద్ధే. ఏ బుద్ధో కాదు. మనం ఇంతకాలం పూజిస్తున్నటువంటి భగవద్గీత కానీ, రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మన బుద్ధే వాటిని కట్టగట్టి అటక మీదకి ఎక్కిస్తుంది. ఎక్కించామండి ఆల్రెడీ అంటారా? బుద్ధికి కనుక సరి అయిన ఆన్సర్ కనుక, సమాధానం కనుక ఇవ్వకపోతే, అది వేసే ప్రశ్నలకు నేను దానికి కరెక్ట్గా రీజన్ వైజ్, యుక్తి, శృతి, అనుభవపూర్వకంగా ఆ బుద్ధికి నేను సమాధానం ఇచ్చి తీరాలి. ఐ ఎమ్ ఏ ఆన్సరబుల్ పర్సన్ టు మై ఇంటలెక్ట్. ఐ కెనాట్ జస్ట్ కవర్ మై ఇంటలెక్ట్, నెగేట్ మై ఇంటలెక్ట్. ఆన్సర్ ఆ సమాధానం ఇచ్చి తీరాలి ఏదో ఒక రోజుకి. ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలో అయినా సరే ప్రతి బుద్ధికి ఆ మనిషి ఈజ్ ఆన్సరబుల్ అని. లేకపోతే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అటకెక్కిస్తాడు. అటకంటే తెలుసు కదా, మీరు చూడండి చాలామంది ఇళ్ళకెళ్ళి అటక మీద ఏముంటాయి తెలుసా? రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, ఈ పుస్తకాలన్నీ ఉంటాయి పైన. ఏమండి వాటన్నిటి అటకెక్కించడానికే? అందుకనే ముండక ఉపనిషత్తు చదవాలి. అర్థమైందా? లేకపోతే మనం అటకన్నా ఎక్కించాం, మన పిల్లలు ఇంట్లో కూడా ఉండనివ్వరు వాటిని. పరమసత్యం చెప్తున్నాను నేను. ఇప్పటికే ఉంచకుండా చేసి ఉంటారు చాలామంది ఇళ్లల్లో. నువ్వు ఈ రామాయణం భారతం భాగవతం చదివి చదివి ఇట్లా మనం మన కాలం వెళ్ళబుచ్చేస్తున్నాం వాటిని అర్థం చేసుకోకుండా ఏదో విధంగా. ఈ మూఢ నమ్మకాలతో ఐ డోంట్ వాంట్ అంటే నాకు ఆల్రెడీ ఐ హ్యావ్ సో మచ్ లగేజ్ పొసిషన్స్, వీటికి ఎక్కడ చోటు ఉంది ఇంట్లో అని చెప్పి చిత్తు పేపర్లకు వేసేస్తారు వాళ్ళు. చిత్తు పేపర్లకు వేసేస్తాడు. మీరు పోయి చూడండి ఆ సెకండ్ హ్యాండ్ బుక్ హౌస్లో ఇవన్నీ దొరుకుతాయి మీకు. నేను కొన్నా ఒకరోజు దోవల నడుస్తూ ఉంటే నీతి శ్లోకములు అని చెప్పి ఒక 50 పుస్తకాలండి, అన్ని నీతి శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకం జమ్ అట్లా ఉంది. ఆ ప్రింట్ చేసిన మహానుభావుడు అమ్ముకోలేక ఎవరు కొనక ఆ చిత్తు పేపర్ వాడు అమ్ముతుంటే టర్నింగ్లో కరెక్ట్గా నేను ఎదురు చూస్తున్నా, ఎక్కడైనా పుస్తకాలు దొరికితే బాగుండు నీతి శ్లోకాలన్నీ ఉన్న పుస్తకం అని చెప్పి ఎదురు చూస్తున్నా నేను. వాడేంది తూకం వేస్తున్నాడు పుస్తకాలంటిని, ఇక్కడే టీ నగర్లో ఆ దండపాణి స్ట్రీట్లో తూకం వేస్తుంటే, నాయన ఇవన్నీ తూకం అయ్యేవాకు నాకు ఇచ్చేయి అన్నా. మొత్తం తీసుకున్నా, తీసుకుని క్లాస్లో పెట్టా, అందరు కొనుక్కున్నారు తెలుగు వాళ్ళందరూ, తెలుగులో ఉన్నాయి అవన్నీ. ఈరోజు నీతి శ్లోకాలు చూస్తాం, రేపు రామాయణం చూస్తాం, భాగవతం చూస్తాం. అటువంటి స్థితి రాకూడదు సమాజానికి. అది చిన్న చిన్నగా వస్తున్నది, రాకుండా జాగ్రత్త పడాలి అంటే మనం శాస్త్రం చదవాలి. అందుకని బ్రహ్మ వివర్త ఉపాదాన కారణం, ఆయన నుంచి ఈ స్వరమం వచ్చిందని చెప్పి 6వ శ్లోక మంత్రంలో ఏం చెప్తున్నారు గురువుగారు, రుచః ఋగ్వేదం సామవేదం యజుర్వేదం దీక్ష, ఈ వ్రతాలు దీక్షలు ఇవన్నీ కూడా ఆ బ్రహ్మం నుంచే వచ్చినాయి. యజ్ఞాశ్చ యజ్ఞములు కూడా ఆ బ్రహ్మం నుంచి వచ్చినాయి. సర్వే క్రతవః క్రతువులు, ఈ స్మార్తకర్మలు శ్రౌతకర్మలు ఇవన్నీ కూడా. దక్షిణాశ్చ దక్షిణలు, భూదానం గోదానం ధనదానం విద్యాదానం వస్త్రదానం, ఈ దానాలన్నీ కూడా దక్షిణలు ఆ బ్రహ్మం నుంచే వచ్చినాయి. అందుకే దక్షిణకి ఎంతో విలువ ఇస్తాం మనం. మనం విలువ ఇచ్చేవాళ్ళం, ఇస్తామని చెప్పకూడదు ఇప్పుడు, విలువ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు కూడా ఇవ్వాలి. ఎందుకంటే దక్షిణ అనేటువంటిది ఆ పరమాత్మ స్వరూపం అందుకని చెప్పారు. తర్వాత సంవత్సరస్య సంవత్సరం కాలం, నిమిషాలు సెకండ్లు నిమిషాలు గంటలు తిథులు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు కల్పాలు యుగాలు ఇవన్నీ కూడా సంవత్సరాల కిందకి వస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి అంటే ఆ బ్రహ్మం దగ్గర నుంచి వచ్చినాయి. అందుకని సంవత్సర దేవత అంటాం, మాస దేవత అంటాం, నక్షత్ర దేవత అంటాం, తిథి దేవత అంటాం. మనకు ఉదయం సాయంత్రం కూడా దేవతతో సమానం. సాయం దేవత, సాయం సంధ్య అంటాం. మార్నింగ్ ఈవినింగ్ ఏఎం పిఎం ఇవన్నీ మన కల్చర్ కాదండి. ప్రాతకాలం సాయంకాలం కూడా, సాయంకాలం దీపం పెట్టడం ప్రాతకాలం దీపం పెట్టడం మధ్యాహ్నం పూజ మధ్యాహ్న నైవేద్యం ఇవన్నీ ఆ యొక్క కాలాలకు తగినట్లుగా మనం విలువనిస్తాం. అది సంవత్సరస్య, ఎందుకంటే పరమాత్మ స్వరూపం ఆ బ్రహ్మస్వరూపం, ఆ కాలం అనేటటువంటిది బ్రహ్మస్వరూపం. యజమానశ్చ ఈ క్రతువులన్నీ చేసేది ఎవరు, యజమానుడు. ఆ యజమానుడు కూడా ఈ యొక్క పరమాత్మ స్వరూపుడే. ఏ యజమానుడు, ఏ యజమానైతే ఈ యజ్ఞలు యజ్ఞాలు యాగాలన్నీ చేసి పుణ్యం పొంది స్వర్గానికి పోవడానికి ప్రయత్నం చేస్తాడో అటువంటి యజమాని పత్నీ సమేతుడు, ఆయనే కదా యజ్ఞాలు యాగాలు చేయగలడు, భార్య ఉండాలి. యజమానః లోకాః అన్ని లోకాలు, ఇహలోకం 14 భూలోక భూవర్లోక అన్ని లోకాలు. సోమ ఎత్ర పవతే ఎత్ర సూర్యః, ఈ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా ఈ బ్రహ్మం నుంచే వచ్చినాయి. అంతేకాదు ఇవన్నీ జడములు. ఏమండి జడం అచేతనాలైనటువంటివి పుడితే ఏం ప్రయోజనం అండి? దాన్ని చూసేవాడు ఆనందించేవాడు చేతనమైనటువంటిది కావాలి కదా. వాళ్ళని గురించి చెప్తున్నారు తర్వాత మంత్రంలో గురువుగారు. ఎవరు గురువుగారు? గురువుగారి పేరేంటండి? అంగిరసుడు, అంగిరస్ మహర్షి. 7వ మంత్రం చదువుతాం.
తస్మాచ్చ దేవాః బహుధా సంప్రసూతాః సాధ్యా మనుష్యాః పశవో వయాంసి ప్రాణాపానౌ వ్రీహ్యవౌ తపశ్చ శ్రద్ధా సత్యం బ్రహ్మచర్యం విధిశ్చ.
చేతనములైనటువంటివి ఏమిటి వచ్చినవి అని చెప్తున్నారు ఇప్పుడు పరమాత్మ నుంచి. ఆ దేవుడి పరమాత్ముడి నుండి చేతనములైనటువంటి ప్రాణం కలిగినటువంటివి సజీవములైనటువంటివి ఏమేమి వచ్చినాయి, ఆ వచ్చేవాళ్ళతో పాటు ఎటువంటి గుణాలు కూడా వచ్చినాయి అని చెప్తున్నారు. విశేషమైన మంత్రం ఇదంతా సృష్టి ప్రకరణం అండి. తస్మాత్ మొదటి మాట, తస్మాత్ అంటే దాని నుంచి అని అర్థం. దేని నుంచి? ఆ అక్షర బ్రహ్మా నుంచి, లేకపోతే ఆ పరమాత్మ నుంచి అని అర్థం. తస్మాత్ దేవాహ, దేవాహ అంటే దేవుళ్ళు, చిన్న చిన్న స్మాల్ జి గాడ్స్ అని అర్థం. లోకల్ గాడ్స్ ఉన్నారు కదండి, చిన్న చిన్న దేవతలు, గ్రామ దేవతలు, కులదేవతలు. ఈ దేవతలందరూ కూడా ఆ యొక్క పరబ్రహ్మం నుంచే వచ్చారట. దేవాహ ఎటువంటి దేవాహ అండి వాళ్ళు? బహుధాహ దేవాహ, రకరకాలైనటువంటి దేవతలు. ఒకళ్ళకేమో వజ్ర కిరీటం ఉంటే, ఒకళ్ళకేమో కిరీటం నిలువుగా ఉంటే, ఒకళ్ళకేమో సరే అడ్డంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి డ్రెస్, ఒక్కొక్క రకమైనటువంటి పదవులు, ఒక్కొక్క రకమైనటువంటి వాహనం. బహుధాహ అన్నారు ఎందుకండి? రకరకాలు అంటే రకరకాల పుణ్యం చేసుకున్నారు వాళ్ళు, రకరకాలటువంటి ఫలాన్ని అనుభవించాలి కదా. వాళ్ళ వాళ్ళ పుణ్యానికి తగినట్టుగా వాళ్ళ వాళ్ళ పోస్ట్, మెజారిటీ ఎంత వచ్చింది దాన్ని బట్టే కదా ద పోస్ట్ మినిస్ట్రీషిప్ ఇవన్నీ కూడా. అదేవిధంగా బహుధా దేవాహ ఏకాదశ రుద్రులు. వీళ్ళు దేవ అంటే ఏకాదశ రుద్రులు, అష్టాదశ వశువులు, కర్మాంగ భూతాహ. ఇవన్నీ కూడా మనం కర్మలు చేయాలంటే ఇవన్నీ అంగాలు. ఏ దేవతకి సమర్పిస్తారు మీరు? ఫలానా దేవతకి స్వాహ అని చెప్పేటప్పుడు ఫలానా దేవతకని చెప్పాలి కదా. కాబట్టి అంగదేవతాస్ వీళ్ళందరూ. ఎటువంటి అంగదేవతాస్? మన కర్మలు చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా యాన్సిలరీస్ అంటారు, యాక్సెసరీస్. యాక్సెసరీస్ మరుద్గణాలు, వీళ్ళందరూ కూడా దేవతలు, రుద్రగణాలు దేవతలు. తర్వాత సాధ్యాహ, వీళ్ళని బహుధా దేవాహ అంటే ఎగ్జాల్టెడ్ సోల్స్ అంటాం ఇంగ్లీష్లో. ఎగ్జాల్టెడ్ సోల్స్ చాలా పుణ్యం చేసి క్రిందటి జన్మలో మహాపుణ్యం, పెద్ద పెద్ద యాగాలు, హోమాలు, అశ్వమేధాలు చేసినటువంటి వాళ్ళు ఈ జన్మలో దేవతలుగా పుడతారు. వాళ్ళు ఎప్పుడు అమృతం తాగుతూ ఉంటారు. మనకు మంచినీళ్ళే కరువుగా ఉన్నాయి, వాళ్ళకి అమృతమే ఆల్ ద టైమ్ అవైలబుల్. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తారు. డ్రైవర్ రాలేదు ఈవేళ ప్రాబ్లం అని చెప్పి ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. అంతే తలుచుకుంటే అన్ని అష్టసిద్ధులతో పుడతారనమాట. వాళ్ళని సెలెస్టియల్ బీయింగ్స్ అంటారు. అంటే బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ అనుకోండి, బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ అనమాట. సాధ్యాహ అంటే ఇంకొక రకమైన దేవతలు. సాధ్యాహ వీళ్ళు కూడా దేవతలే, సెలెస్టియల్ బీయింగ్స్. పుణ్యం చేయడం వల్ల, టోటల్ పుణ్యం చేయడం వల్ల పుట్టిన వాళ్ళండి వీళ్ళు. మరి మనుషులండి, మిశ్రం పాపం పుణ్యం మిశ్రం. ఈ దేవతలు బాగా పుణ్యం చేసి పూర్తిగా పుణ్యమే, పాపమే చేయలేదు. పుణ్యం చేయడం వల్ల హయ్యర్ లోకాస్కి వెళ్ళారు. ఏమండి అట్లయితే మనం కూడా బాగా పుణ్యం చేసి దేవతలు అయిపోదామండి అంటే కేర్ఫుల్, కేర్ ఆఫ్ 8th చాప్టర్. మళ్ళీ పుణ్యం చేసి మళ్ళీ దేవతలు అయిపోతే ఆ దేవతలు పుణ్యం ఎగ్జాస్ట్ చేసుకోవడమే కానీ కర్మ ద్వారా మోక్షాన్ని పొందడం అనేది ప్రాప్తం లేదు వాళ్ళకి. కాబట్టి మోక్షం పొందాలి అంటే దేవతలు కూడా మనుషులుగా పుట్టాల్సిందేట. అందుకని చివరి జన్మ మోక్షాన్ని పొందాలంటే మనుషు జన్మని పొందాలి, ఆ మనుషు జన్మ కూడా భారతదేశంలో పుడితేనే అని చెప్పి అంటారు మన శాస్త్రాల్లో. ఎందుకంటే ఇక్కడే కదండి మరి వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి చదవడానికి. అందుకని ఒకవేళ అక్కడ పుట్టినా కూడా ఇక్కడికి రావాల్సిందే. వచ్చారు కదా చాలామంది, ఎంతమంది వచ్చారు మోక్షం పొందడానికి, జ్ఞానం పొందడానికి. ఒకవేళ తప్పి తవ్వరి అక్కడ పుట్టినా కూడా ఇక్కడికి రావాల్సిందే, మనుషు జన్మ ఎత్తాల్సిందే. కాబట్టి మనందరం ఏం చేద్దాం ఇప్పుడు, దేవలత్వం అవ్వాలని ఉందా లేకపోతే మనుషు జన్మలోనే మోక్షం పొందాలని ఉందా? ఈ జన్మలోనే మోక్షం. ఏ దేవతలం అయ్యి మనుషు జన్మకు వచ్చామో మనకేం తెలుసు కదా. పోయిన జన్మలో ఒకవేళ దేవతలమే అయి ఉండొచ్చు మనం, సెలెస్టియల్ దేవతాస్. మీరిలోనే ఇంద్రుడో చంద్రుడో సూర్యుడో వరుణుడో అగ్ని ఏ దేవత అయినా ఉండి ఉండొచ్చు. అప్పుడు మోక్షం పొందలేక నాయన ఈ పోస్టులు ఇవన్నీ వద్దు, మాకు మనుషు జన్మే కావాలి, ఎందుకంటే మోక్షం పొందాలి అంటే మనుషు జన్మే కాబట్టి అందుకని వచ్చాం. అదిలో అన్నానగర్ శనాయనగర్లోనే పుడతాం, అక్కడ ఎవరో క్లాస్ చెప్పబోతున్నారని చెప్పి మాకు వార్త వచ్చేసింది. అందుకని మనిషి జన్మ ఎత్తి ఇప్పుడు ముండకోపనిషత్తు చదువుతున్నాం, అక్షర విద్య గురించి జీవన్ముక్తిని పొందబోతున్నాం, ఇందులో సందేహమే లేదు. ఓకే, తర్వాత మనుష్యాహ మిశ్రం అన్నమాట, పుణ్య పాపాలు చేసినటువంటి అని మనుష్య జన్మ అయినప్పటికీ కూడా మోక్షం పొందే అర్హత ఉంది. మనుష్యాహ ఎవరండి? ఈ మనుష్యాహ అంటే కర్మ అధికారి, చూసారా అది ముఖ్యం. ఏ మనుష్యాహ ఈ బ్రహ్మం నుంచి పుట్టారు అంటే కర్మ అధికారి. జంతువులు పశువులు ఇవన్నీ పుట్టినప్పటికీ కూడా వాటికి కర్మలో అధికారం లేదు, అవన్నీ కూడా ఇన్స్టింక్టివ్ లైఫ్ అన్నమాట. వాటికి కర్మ చెయ్యాలి అనేటువంటి విల్ పవర్ కానీ అధికారం కానీ అర్హత కానీ లేదు, దేవతలకి లేదు. కాబట్టి ఇక్కడ మనుష్యాహ అంటే ఎవరండి? ఎవరికైతే కర్మలో అధికారం ఉందో ఆ వ్యక్తి మనుష్యాహ అని అర్థం. అంటే ఏమిటి? కర్మ చేయడం వల్ల చిత్తశుద్ధి పొంది, చిత్తశుద్ధి వల్ల జ్ఞానయోగ్యత పొంది, జ్ఞానయోగ్యత వల్ల గురువును పొంది, గురువు వల్ల శాస్త్రాన్ని పొంది, శాస్త్రం వల్ల మోక్షాన్ని పొందుతాడు కర్మ అధికారి. అందుకని ఇప్పుడు మనిషిగా పుట్టడం వల్ల ఎంత గొప్ప చూసారా, ఒప్పుకుంటారా లేదా? ఇక్కడ ఒప్పుకోకపోతే మీరు ఎక్కడా ఒప్పుకోలేరు. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని మనస్ఫూర్తిగా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలగాలి. ఇప్పుడు నన్ను కనుక ఈ విషయం కనుక అర్థమైతే దేవతలకి కర్మ చేసే అధికారం లేదు, కర్మ చేయకపోతే వాళ్ళకి మోక్షం పొందే అధికారం లేదు, పశువులకి జంతువులకి కర్మ చేసే అధికారం లేదు, వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ద్వారా మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే కానీ మోక్షం పొందే అధికారం లేదు. కాబట్టి మనిషి జన్మ మహా ఉన్నతమైనటువంటిది, అటువంటి జన్మ నేను పొందాను, ఎంత మహాభాగ్యం చేసుకున్నాను, ఎంత పుణ్యం చేసుకున్నాను నేను. అందుకని త్యాగరాజుల వారు ఎన్నోసార్లు ఈ పాట పాడతారు, ఎంత భాగ్యం, ఏమి భాగ్యం నా భాగ్యం అని పాడతారు. ఎవరికి తెలుస్తుందండి ఆ భాగ్యం? ఈ విషయం తెలిసిన వాడికి తెలుస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్లో కొంచెం తక్కువ ఉంది అనేవాడు ఏం భాగ్యం అని పాడతాడండి? భాగ్యం అని పాడగలడా? భావములోన భాగ్యము నందను ఎవరు రాశారండి? అన్నమాచార్యుల వారు రాశారు. భావములోన భావము భాగ్యము నందును, ఎంత భాగ్యం చేసుకున్నాను మహాభాగ్యం అని చెప్పి ఆ అన్నమాచార్యుల వారు తన యొక్క మనిషి జన్మాన్ని తరింపజేసుకున్నారు. ఆయనకి ఏం భాగ్యం ఉందండి? కోటీశ్వరుడా, ధనవంతుడా, చెప్పండి. కానీ ఆ మనిషి జన్మ యొక్క భాగ్యాన్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి పాడగలిగాడు. కనీసం ఆ పాటనైనా పాడి మనం ఆనందించవచ్చు కదా. మనుష్యాహ వండర్ఫుల్, బ్రహ్మం నుంచి పుట్టాడు ఈ మనుష్యాహ. పశవహ యానిమల్స్, గ్రామాల్లో ఉండే జంతువులు, అరణ్యాల్లో ఉండే జంతువులు, రెండు రకాలు. అడవి పిల్లి ఇంటి పిల్లి అంటాం చూసారా. వేట కుక్కలు అంటే అడవి కుక్కలు, మామూలు అంటే గ్రామంలో ఉండేటువంటి పెట్ డాగ్స్ అంటే ఈ రెండు రకాలన్నమాట, గ్రామ్యం అండ్ అరణ్యం. అలాగే వయాంసి పక్షులు, పక్షుజాతి కూడా ఆ బ్రహ్మం నుంచే పుట్టినాయి. ప్రాణాపానం, ప్రాణం అపానం, గాలి తీసుకోవడం గాలి వదిలిపెట్టడం, ఈ ప్రాణ అపానం అనేటువంటిది మనిషికి జీవాన్ని పోసేది. ఎక్కడి నుంచి వచ్చిందండి? మనిషిని సృష్టించంగానే ఈ ప్రాణ అపానాన్ని కూడా ఆ జీవరాశుల్లో పెట్టాడు పరమాత్ముడు. అందుకనే పక్షులు శ్వాసను తీసుకుంటాయి, జంతువులు శ్వాస తీసుకుంటాయి, మనుషులు శ్వాస తీసుకుంటారు, దేవతలు శ్వాస తీసుకుంటారు. ఎందుకంటే ఆ బ్రహ్మం నుంచే కాబట్టి వచ్చింది. వీళ్ళందరినీ సృష్టిస్తూ ప్రాణ అపానం కూడా వీళ్ళకి ఆ యొక్క, అందుకని మన వాళ్ళు చెప్తారు బొమ్మను చేసి ప్రాణము పోసి అన్నారు. బ్రహ్మదేవుట బొమ్మను చేశాట, ఉఫ్ అని గాలి ఊదాడు. ముండకోపనిషత్తు చెప్తే ఏమర్థం అవుతుందండి 10 ఏళ్ళ అబ్బాయికి? అందుకని కథ చెప్పేవాళ్ళు మనవాళ్ళు. ఈ ముండకోపనిషత్తులో చెప్పిందే ఆ కథ రూపంలో చెప్పారు ప్రాణము పోసి అని. ఎక్కడ చెప్పబడిందండి? ముండకోపనిషత్తులో. ప్రాణాపానౌ తస్మాత్. తర్వాత తపః. మరి మనుషులందరూ పుట్టిన తర్వాత, దేవతలు మనుషులు వీళ్ళందరూ పుట్టిన తర్వాత వీళ్ళకి కొంచెం డిసిప్లిన్స్ ఉండాలి కదండి. తపః, తపం అనేది క్రమశిక్షణ అన్నమాట, డిసిప్లిన్. వెహికల్ ఇచ్చేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా నేర్చుకొని రావయ్యా అంటారు కదా. రైట్ లెఫ్ట్ ఎట్లా తిరగాలి, ఏమిటి, ఏది వన్ వే ఏది టూ వే, ఇవన్నీ తెలుసుకోవాలా లేదా? లైసెన్స్ లేకుండా వస్తే ఎట్లా? అలాగే మనుషుడు పుట్టంగానే భగవంతుడు లైసెన్స్ ఇస్తాడు, ఈ లైసెన్స్ తీసుకొని వెళ్ళు, వెడితే నువ్వు క్షేమంగా జీవిస్తావు, లైసెన్స్ లేకుండా చేస్తే డేంజర్ అన్న. ఏమిటా లైసెన్స్? తపః. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ నుంచి. శ్రద్ధ, ఏ తపస్సు శ్రద్ధ వలన మనిషిలో ఒక ప్రశాంతత, మనశ్శాంతి కలుగుతాయో. తపస్సు వల్ల ఏం కలుగుతుందండి? మనశ్శాంతి కలుగుతుంది. శ్రద్ధ ఉన్నవాడికి ఏం కలుగుతుంది? మనశ్శాంతి కలుగుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ కూడా ఆ పరమాత్ముడి నుంచే వచ్చింది. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళల్లో పరమాత్ముడు ఉన్నట్లే. కారణం ఏమిటి? శ్రద్ధ అనేటువంటిది పరమాత్మ స్వరూపం అన్నారు. అందుకే పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పారు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ ఉందా మనకు? శ్రద్ధ ఉంటే భగవంతుడి మీద శ్రద్ధ ఉండాలి. ముందు భగవంతుడి మీద ఉన్న శ్రద్ధ శాస్త్రం మీదకి, గురువు మీదకి, జ్ఞానం మీదకి మళ్ళుతుంది. కాబట్టి భగవంతుడి మీద శ్రద్ధ లేని వాడికి శాస్త్రం మీద శ్రద్ధ రాదు. శ్రద్ధ. తర్వాత సత్యం. ఏ సత్యం మాట్లాడడం వల్ల అవతలికి వాళ్ళకి ఆనందం కలుగుతుందో అటువంటి సత్యం కూడా పరమాత్మ స్వరూపమే. సత్యం కాకుండా అసత్యం మాట్లాడడం వల్ల ఏమవుతుంది? అవతల వాళ్ళని పీడించిన వాడిని అవుతాను, పీడాకరం అన్నమాట, అనృతం అనేటువంటిది. కాబట్టి సత్యం అనేటువంటిది పరమాత్మ స్వరూపం, సత్యం కూడా పరమాత్మ నుంచే వచ్చింది. తర్వాత బ్రహ్మచర్యం, బ్రహ్మంలో చరించడం అంటే వేదం చదివే విద్యార్థి అని అర్థం. ఎవరైతే వేదాలు, వేదం అంటే ఏమిటి? అథర్వణ వేదం మనం చదువుతున్నాం కదా ఇప్పుడు, అథర్వణ వేదం చదువుతున్నాం కదా. బ్రహ్మం అంటే వేదం అని అర్థం. చరతి అంటే ఎవరైతే ఎప్పుడూ ఆ బ్రహ్మాన్ని గురించి చింతన చేస్తూ ఆ వేదాలు చదువుతారో వాళ్ళు బ్రహ్మచారి అని అర్థం. తర్వాత విధి అంటే డ్యూటీస్, మనం చేయవలసిన డ్యూటీస్ ఏమిటి, ఇవన్నీ కూడా ఆ పరమాత్ముడి నుంచే వచ్చినాయి అని చెప్పబడింది. తర్వాత 8వ శ్లోకం మంత్ర. సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్, సప్తార్చిషః సమిధ సప్త హోమాః, సప్త ఇమే లోకాః ఏషు చరంతి
ప్రాణో గుహాశయా నిహిత సప్త సప్త.
సకల పురుషార్థ సాధనం శ్రద్ధ. తత్వబోధలో చూసాం సాధన చతుష్టయ సంపత్తి అని చెప్పేటప్పుడు, శమాది షట్క సంపత్తి అని చెప్పేటప్పుడు, శమదమ ఉపరమ తితిక్షా శ్రద్ధ, దట్ శ్రద్ధ. వాట్ దట్ శ్రద్ధ గివ్స్? పరమ పురుషార్థ. శ్రద్ధ ఉన్నవాడికి ధర్మము ఉంటుంది, ధర్మం ఉన్నవాడికి ధనము వస్తుంది, అర్థం. అటువంటి వాడికి సకల కోరికలు నెరవేరుతాయి శ్రద్ధ ఉన్నవాడికి. తర్వాత మోక్షము వస్తుంది. ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థ ఫలం లభిస్తుంది శ్రద్ధ ఉంటే అని చెప్పి, ఈ బ్రహ్మచారి అంటే ఏమిటంటే, చారి అంటే ఆచారి కాదు, చారి అంటే లైఫ్ స్టైల్ అని అర్థం. ఎవరి లైఫ్ స్టైల్ అయితే వేదానికి అనుగుణంగా ఉంటుందో, నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ భగవంత్ ధ్యానంలో ఎవరైతే గడుపుతాడో, తన వాక్కుని తన మనస్సుని తన శరీరాన్ని భగవంతునికి సమర్పిస్తాడో, మంచి మార్గంలో నడిపిస్తాడో, ప్రతి క్షణం తన యొక్క జీవితాన్ని భగవంతుని వైపుకే మళ్ళిస్తూ చెడు ఆలోచనలు కానీ చెడు పనులు కానీ చెడు వార్తలు కానీ మాట్లాడకుండా చెప్పకుండా ఆ జీవితం మొత్తాన్ని వ్రతంగా మారుస్తాడు, ఆ వ్యక్తి బ్రహ్మచారి అంటే. అంతేగాని పెళ్లి చేసుకోకుండా ఉండేవాడు బ్రహ్మచారిని కాదండి. ద లైఫ్ స్టైల్ అకార్డింగ్ టు విత్ వేదా, హూజ్ లైఫ్ స్టైల్ ఈజ్ డిజైన్డ్ అకార్డింగ్ టు వేదిక్ లైఫ్ స్టైల్, ఈజ్ కాల్డ్ బ్రహ్మచారి. అందుకని మనం చూసే బ్రహ్మచారులు లోకంలో లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. వేదంలో చెప్పబడే అర్థమే వేరు. అసలు లైఫ్ స్టైల్ అంటే వైదిక్ లైఫ్ స్టైల్. వేదిక్ లైఫ్ స్టైల్ అంటే ఏమిటండి? వండర్ఫుల్ లైఫ్ స్టైల్ దట్ ఈస్. అసలు వేదిక్ లైఫ్ స్టైల్ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఆళ్వేరపేట లైఫ్ స్టైల్కి పోతే మనకేం తెలుస్తుందండి? అక్కడ లైఫ్ స్టైల్ అని ఒక షాప్ ఉంది తెలుసా, ఆళ్వేరపేటలో, అన్నానగర్లో కూడా ఉందేమో తెలియదు, బ్రాంచెస్ పెట్టుంటారు లైఫ్ స్టైల్. అక్కడికి వెళుతున్నారు కానీ వేదిక్ లైఫ్ స్టైల్ ఇక్కడికి వెళ్ళాలి, షిరిడి సాయిబాబా హాల్లో వేదిక్ లైఫ్ స్టైల్ దొరుకుతుందని జనానికి తెలియడం లేదు. ఇది లైఫ్ స్టైల్, ఈ లైఫ్ స్టైల్, ఈ పర్సన్ లుక్ సో బ్యూటిఫుల్, సో హ్యాండ్సమ్, ఆ లైఫ్ స్టైల్కి పోతే స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ. ఎందుకంటే పణం అంతా డబ్బంతా సెలవైపోతుంది అక్కడికి పోతే. ఇక్కడికి వెళితే ఈ లైఫ్ స్టైల్, వేదిక్ లైఫ్ స్టైల్, పర్సన్ పర్సనాలిటీయే మారిపోతుంది. గ్రేట్ పర్సనాలిటీ అన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, తర్వాత ఈ ఇంద్రియాలు కూడా సృష్టించాట. ఈ యొక్క మంత్రం సారాంశం ఏమిటంటే, 8వ మంత్రం చెప్తోంది, సారాంశం చెప్తే మీకు అర్థమవుతుంది. ఈ మనుషుల్ని సృష్టించిన తర్వాత ఈ మనిషికి కావలసినటువంటి అవసరాలు ఉంటాయి కదండి, ఇంద్రియాలు అవసరం. ఆరు, ఆరు నొక్క, సప్త అంటే ఏడు అని అర్థం. ఏడు ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు కావలసినటువంటి విషయాలు, ఆ ఇంద్రియాలు ఉండడానికి గోళకాలు. అధ్యాత్మం అది భౌతికం, ఇవి ఉండాలి. కన్ను, రెండు కళ్ళు కలిపి సప్త ప్రాణాహ. ఇక్కడ ప్రాణం అంటే ఊపిరి గాలి తీసుకోవడం కాదు, ప్రాణాహ అంటే మన ఇంద్రియాలని అర్థం. సప్త ప్రాణాహ అంటే ఆరు ఇంద్రియాలే కదండి, ఏడెక్కడున్నాయండి అంటే, రెండు కళ్ళు, రెండు చెవులు నాలుగు, రెండు నాస్ట్రిల్స్ ముక్కు రంధ్రాలు ఆరు, నోరు నాలుక ఏడు. ఈ ఏడు కూడా సమిధలతో సమానం. ఎలా అంటే ఈ ఏడు ఇంద్రియాలకి వాటికి కావలసినటువంటి విషయాలు ఉన్నాయి. బయట కన్నుకి, కళ్ళకి రూపాలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కళ్ళు ఏం చేస్తాయి? ఆ రూపాలని, రంగులను తీసుకొని ఆబ్లేషన్స్ అన్నమాట లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి వేయడమే కదా, వెరీ నైస్ కలర్, ఎట్లా తెలిసిందబ్బా అన్నా, కళ్ళు అక్కడికి వెళ్ళినాయి, అంటే కలర్స్ సృష్టించాడు పరమాత్ముడు. కళ్ళు ఉండంగానే అవండి కళ్ళు ఉన్నాయండి, రూపాలు రంగులు లేవన్నాడు. ఫామ్స్ ఉండాలి కదా కళ్ళు చూడడానికి, రంగులు ఉండాలి కదండి. కలర్ఫుల్ వరల్డ్, కలర్ఫుల్ ఫామ్స్, డిఫరెంట్ ఫామ్స్, డిఫరెంట్ కలర్స్. తర్వాత రెండు చెవులకి చెవులు ఉన్నాయండి, శబ్దమే లేదన్నాడు. ఎందుకు నా చెవులు అన్నా, ఆ చెవులు ఉండేం ప్రయోజనం? చెవులు పుట్టించాడు, సృష్టి చేశాడు దేవుడు. ఆ చెవులకు ఇంపైన శబ్దాన్ని కూడా ఇచ్చాడు. ఇంపైన శబ్దమో సొంపైన శబ్దమో ఆ శబ్దం మనమే నిర్ణయించాలి. సంగీతము, నాట్యం, మ్యూజిక్, ఎన్ని శబ్దాలు, కోయిల శబ్దమేనా, పక్షుల రవడేనా, జంతువుల అరుపులేనా, ఇవన్నీ శబ్దాలు సృష్టించాడు. అవన్నీ విషయాలు చెవులకి. అలాగే ముక్కులకి, అబ్బా ఎన్ని రకాల వాసనలు, రకరకాల వాసనలు. ఒక క్లాసులోనే ఎంతమంది రకరకాల స్ప్రేలతో వస్తారు. ఇటుపక్క ఒక రకమైన స్ప్రే వస్తుంది, అటుపక్క ఒక రకమైన స్ప్రే వస్తుంది స్మెల్. ఏ ముక్కుకి ఏ స్మెల్ తీసుకోవాలి, ఇప్పుడు కన్ఫ్యూషన్. ఇది బాగుంది అది బాగుంది అన్న. ఒకళ్ళు జాజి పూలు పెట్టుకొని వస్తే ఒకళ్ళు మల్లె పూలు పెట్టుకొని వస్తారు. ఈ రెండు రకాల వాసనలు వస్తున్నాయన్న. ఎలా ఆనందిస్తున్నావండి విషయాలు. భగవంతుడు సృష్టించాడు, మల్లెపూ సృష్టించాడు, జాజిపూ సృష్టించాడు, సంపంగ పూ సృష్టించాడు. ఎవరి కోసం అండి? ఆయన కోసమా? మనం ఆనందించడానికి. అలాగే వాసనలు, తర్వాత శబ్దాలు, రూపాలు, రంగులు, వాసనలు. అసలు సంగతి మర్చిపోయినాం, రుచులు, రస. ఈ రుచులన్నీ కూడా పుట్టించాడు పరమాత్ముడు. ఎన్ని రుచులండి? ఆరు రుచులు. ఆ రుచులన్నీ కూడా ఈ నాలిక కోసం. కాబట్టి ఇన్ని విషయాలను పుట్టించాడు, ఇంద్రియాలను పుట్టించాడు. ఏమండి, రుచి పుట్టించాడు కానీ నాలిక పనిచేయడం లేదండి అన్నాడు. అంటే గోళకంలో ప్రాబ్లం అని అర్థం. ఒక్కొక్క ఇంద్రియం ఉండడానికి దానికి స్థానం కావాలి కదండి, రెసిడెన్స్ కావాలి కదా. శబ్దం ఉండడానికి చెవులు కావాలి, గోళకం అంటాం దీన్ని. కళ్ళు ఉండడానికి ఒక స్థానం కావాలి, ఇది గోళకం అంటాం. ముక్కులో రంధ్రాలు వాసన చూడడానికి, అక్కడ ఇంద్రియం ఉండడానికి ఒక అవయవం కావాలి, గోళకం అంటాం. ముక్కు ఒక గోళకం, నాలిక ఒక గోళకం. నాలికలో ఉన్నటువంటి రసన శక్తి ఇంద్రియం అంటాం. ఇంద్రియం కళ్ళకు కనపడదు, గోళకం కళ్ళకు కనపడుతుంది. అర్థమైందా? నాలిక మీద టేస్ట్ ఉందా లేదా అని ఎవరికి తెలుస్తుందండి? నాలికకే తెలుస్తుంది. ఆ శక్తి ఆ గోళకానికి మాత్రమే ఇచ్చాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు గురువుగారు. ఇవన్నీ కూడా పరమాత్మ నుంచే వచ్చినాయి. ఇంద్రియాలు, ఈ గోళకాలు, ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు, ఈ విషయాలన్నీ తీసుకొని లోపలికి ఆహుతి చేయడం అన్నమాట. ఇది యజ్ఞంతో సమానం అని చెప్పి చెప్పబోతున్నారు. వచ్చే క్లాసులో చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.